నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం అక్టోబర్ 13, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. అందరూ కులాసా? మీ అందరితో నా మనసులో మాట పంచుకుందామనుకుంటున్నానండి. ఏ మనిషినైనా, ఆ మాటకు వస్తే ఏ జీవినైనా, లేదు ఏ వస్తువునైనా మనం అంగీకరించాలి అంటే దానితో మన మనసు బంధాల్లో పెనవేసుకుపోతుంది. ఆ మాయలో పడి అదే నిజం అనుకుంటాం. అది లేకపోతే ఏమవుతుంది అనే ఆలోచన వచ్చిన మన స్థిరత్వం కోల్పోయేటట్టు అనిపిస్తుంది. కానీ ప్రతి వస్తువుకి, లేదు జీవికి, లేదు మనం పెనవేసుకున్న మానవ బంధాలకి ఒక నిర్ణీత సమయం ఉందని మర్చిపోతాం. మన మనసు భావాలని మనం అందంగా స్వీకరించిన రోజు మన మానసిక స్థిరత్వం ఎందుకు కోల్పోతామండి? కోల్పోము. మన మనసు ఒక దర్పణం. మనం దాంట్లో ఏం తిలకిస్తే అది కనబడుతుంది. ఈ సృష్టి అందాల్ని తిలకిద్దాం, 10 మందికి చేయూతనిద్దాం, 10 సంసారాలు నిలబెడతాం. ఏమంటారండి? నాకు అమరావతి కథలు వింటుంటే ఆ కృష్ణానది ఒడ్డున, ఆ అమరేశ్వరాలయంలో, ఆ లలిత కళల ప్రాంగణంలో, ఆ అమాయకపు జనాల భావోద్రేకాల మధ్య విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు అనిపించదు? ఇప్పుడు మన అమరావతి కథల్లోకి వెళ్ళిపోదామండి. మొదటి కథ నా వెళ్ళిపోయింది. ఈ కథలో సుబ్బయ్య గుమాస్తా రంగయ్యని ఎందుకు లేపినట్టో కథ విని తెలుసుకుందామండి. రంగయ్య తెల్లవారకముందే స్నానం చేసి ఉతికిన నిర్కావి పంచి కట్టుకుని పంగనామాలు దిద్దుకుని రేవు పడవ దగ్గరకు వచ్చేవాడు. తాతలు తండ్రులు రంగయ్యకి తరతరాల ఆస్తిగా ఆ రేవు పడవ ఇచ్చారు. రంగయ్య ఆ పడవనే నమ్ముకుని ఆ పడవే లక్ష్మిగా, ఆ పడవే కులదేవతగా భావించి కిష్ట ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనాన్ని చేరేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రేవులోకొస్తూనే లంగరెత్తి పడవలో వేసి పడవ తల్లికి మొక్కి, కిష్ట తల్లికి మొక్కి, ఆ పైన 4 దోసెళ్ళు నీళ్ళెత్తి పడవ మీద చిలకరించి తలెత్తి పైకి చూస్తే తూర్పు కొండల వెనక బద్ధకంగా నిద్రలేస్తున్న సూర్యుడికి మొక్కి పక్కకి తిరిగి అమరేశ్వరాలయం శిఖరాన్ని చూస్తూ శంభో అని ఆత్మ ప్రదక్షిణం చేసేవాడు. రంగయ్య పెట్టేది పంగనామమైనా, చేసేది శివస్మరణే. ఆ పూజలు దండాలు అయ్యేదాకా జనం ఒడ్డునే కూర్చునేవారు. రంగయ్య ముత్తైదువులు ముందెక్కండమ్మా అనగానే ఆడవాళ్ళు లేచి వచ్చి పడవకి పసుపు రాసి కుంకం పెట్టి కొబ్బరికాయ తెస్తే కొట్టి కృష్ణలో వదిలేవారు. లేకపోతే పళ్ళు తాంబూలం కృష్ణమ్మకి అర్పించుకుని కుడికాలు ముందు పెట్టి పడవలోకొచ్చేవారు. వాళ్ళ వెంట చెప్పులు చేత పట్టుకుని మగవాళ్ళు ఎక్కేవారు. ఆ పైన పడవ సాగేది. ఇవతలొడ్డునున్న అమరావతికి, కృష్ణ అవతలునున్న ఊళ్ళకి రంగయ్య రేవు పడవే వారతి. రంగయ్య పడవలో రకరకాల జనం ఎక్కేవారు. అల్లదుగో, ఆ పిల్ల బుల్లెమ్మ కొత్తగా పెళ్ళయింది, పసుపుతాడు ఇంకా మాయలేదు, మెడ నిండా గంధం, తల నిండా ధవనం, కొత్త పట్టు చీర ఒంటిన రెపరెపలాడుతుంటే, మెళ్ళో కొత్త బంగారు నగ గరగరలాడుతుంటే, ఆ చివరిగా కూర్చున్న మొగుణ్ణి ఒక్కసారి చూద్దామని తన వాలుకళ్ళు తిప్పిందో లేదో. అబ్బా, మధ్యన బోలెడంత మంది జనం. అంచేత కళ్ళు దించేసుకుని కాలిమట్టల్ని చూస్తూ కూర్చుంది. కాళ్ళకి మెరుస్తున్న గోరింటాకు గోళ్ళనే చూస్తూ కూర్చుంది. రంగయ్య గడవేస్తూ, ఏం బుల్లెమ్మా, మమ్మల్ని మర్చిపోబోకే, పుట్టింటి పేరు నిలుపు అన్నాడు. ఆ మాటకి బుల్లెమ్మ గువ్వపిట్టల్లే ముడుచుకుపోయింది. పడవ సాగుతుంటే అంచుమీద గడవేస్తూ తిరుగుతూ రంగయ్య అందరినీ పలకరిస్తున్నాడు. సుబ్బయ్య గారు, కందులు బాగా గిట్టుబాటు అయినాయా? గింజ బాగానే దిగింది కానీ ధర లేదయ్యా అని సుబ్బయ్య అంటే, నీ సొమ్మేం పోయిందయ్యా, నీదంతా మారుబేరమేగా అని చురక అంటించి అటు గడేసుకుంటూ వెళ్ళేవాడు రంగయ్య. అలా ఆ మూల రంగమ్మ 3 నెలల పసివాణ్ణి ఒళ్ళో పెట్టుకుని మురిపెంగా చూసుకుంటూ కూర్చుంది. రంగమ్మకి కాపురానికి వచ్చిన 10 సంవత్సరాలకి కాన్పొచ్చింది. ఇంతకాలం అత్తగారు ఆడబడుచులు అనే మాటలు గుండె కోత పెట్టగా, తనతో పాటు కాపరానికి వచ్చిన ఆడపిల్లలు 3 నలుగురు పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతుంటే రంగమ్మకి దుఃఖం పొర్లేది. పాలిండ్లు పొంగేవి. ఇంతకాలానికి రంగమ్మ కడుపు పండింది. కళ్ళన్నీ కన్నవాడి మీద పెట్టుకు చూస్తూ, ఇందుకోసం బతికానయ్యా అన్నట్లు కరిగిపోతోంది రంగమ్మ. రంగయ్య గడేస్తూ అటొచ్చి, చెల్లెమ్మా, కొడుకు పేరేం పెట్టావు అంటే, ఇంకెవరి పేరు, దేవుడి పేరే కదన్నా అని బదులు చెప్పింది. పుట్టినోడు దేవుడే, అందుకే ఆలస్యంగా పుట్టాడు అంటూ అవతల పక్కకెళ్ళిపోయాడు రంగయ్య. ఇంకో పక్క మొగుడి మీద కోపం వచ్చి అలిగి పుట్టింటికి పోతున్నది సూరమ్మ. కళ్ళొత్తుకుంటూ ముక్కు పిండుకుంటూ తనలో తాను గొణుక్కుంటూ, ఆడి జిమ్మడ అంటూ మేటి కలురుస్తుంటే రంగయ్య దగ్గరకొచ్చి మెల్లిగా, హోస్ సూరమ్మ, చల్లబడవే, కట్టాలు కాసేపే ఉంటాయే, కానీ కాపురం కలకాలం ఉండదే, ఎల్లెళ్ళు పుట్టింటికెళ్ళే, మీ అమ్మ నిన్ను చల్లబరచి మంచి మాట చెప్పదా, నువ్వు తిరిగి రావా, సందేళ్ల పడవకి నిన్ను మళ్ళీ మీ ఆయన కాడికి చేర్చనా అన్నాడు. ఇలా పడవలోని జనం నవ్వులు కన్నీళ్ళు పంచుకుంటూ వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ళ సంబరాలకి తను పొంగిపోతూ జనాన్ని అవతల ఒడ్డుకి చేరవేస్తూ వాళ్ళ జీవితాల్లో కలిసిపోయి బతికేవాడు రంగయ్య. వాళ్ళు తలా కానీ ఇస్తే సాయంత్రానికి అవన్నీ కూడగట్టుకుని తండ్రి చేసిన బాకీ కింద జమగా వసూల్లో 3 వంతులు సుబ్బయ్యకి కట్టి మిగతా దాంతో నూకలు కొనుక్కునేవాడు. ఓ అర్ధరాత్రి వేళ సుబ్బయ్య గుమాస్తా వచ్చి రంగయ్యని లేపి పడవెయ్యాలన్నాడు. ఏం కష్టమొచ్చిందో అనుకుని అంతరాత్రి వేళ రంగయ్య రేవులోకి వస్తే సుబ్బయ్య అవతలొడ్డునున్నాడన్నారు. అవతలొడ్డుకి పడవ తీసుకెళ్తే అక్కడ సుబ్బయ్య, కొందరు మనుషులు, బస్తాలు, ఏవో సరుకులున్నాయి. జనం సరుకు పడవలోకెత్తుతుంటే, ఇదేమిటి అన్నాడు రంగయ్య. జొన్నలన్నాడు సుబ్బయ్య. కాదని అనుమానంగా చూశాడు రంగయ్య. నోరు మూసుకో, పడవయ్యరా, లేకపోతే పీక పిసికేస్తాం అన్నారు జనం. బిక్క చచ్చిపోయి కిక్కురు మనకుండా సరుకు చేరేశాడు రంగయ్య. పొద్దున్న మళ్ళీ రేవులోకి రంగయ్య వచ్చాడు. కానీ దిగులుగా ఉన్నాడు. ఇంతలో ఓ వార్త గప్పు మంది, సుబ్బయ్య ఇంట్లో దొంగ సరుకు పట్టుకున్నారు అని చిలవులు పలవలుగా చెప్పుకుంటున్నారు. రంగయ్య కుమిలిపోతున్నాడు. అందులో నా పాపము ఉంది అని చెప్పబోయి నోరు నొక్కున్నాడు. 4 రోజుల తర్వాత సుబ్బయ్య ఊళ్ళోకొచ్చి ఓ దొంగ రవాణా సమాచారం రంగయ్య వల్లే తెలిసిందని అనుమానించి రంగయ్య తండ్రి బాకీ కింద రేవు పడవ జప్తు చేశాడు. రంగయ్య గొల్లుమన్నాడు, భోరు భోరు నేడ్చాడు. అయ్యా, నా పడవ తల్లి లేకుండా నేను ఉండలేనయ్యా, కిట్టలో గడెయ్యకుండా నేను బ్రతకలేనయ్యా, డబ్బులన్నీ మీరే తీసుకోండి అయ్యా, నేను మీకు ఊడిగం చేస్తానయ్యా, నా పడవ నాకు వదిలేయండి అయ్యా అని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. సుబ్బయ్య వినలేదు. కిరాయి మనిషి చేత లంగరెత్తించి పోనిరా పడవ అని ఆజ్ఞాపించగా పడవ కిష్టలో సాగిపోతుంటే ఒడ్డున రంగయ్య ఏడుస్తున్నాడు. ఇంతకాలం అందరినీ అవతలొడ్డుకు చేర్చాను, భగవంతుడు నన్ను ఒడ్డునే వదిలేశాడా అంటూ కూలిపోయాడు. ఇదండి కథ. ఈ కథలో మనం గమనిస్తే ఒక్కొక్కసారి మనం మన దురదృష్టవశాత్తు రంగయ్యల కొన్ని పర్యవసానాలకు గురవుతూ ఉంటాము. అది మన గ్రహస్థితి అనుకోవాలో లేక పోరాడాలో చాలా కష్టమైన సమస్య. అందుకే మన సంఘం మంచి వాల్యూ సిస్టంతో ఉండాలని, మన ప్రభుత్వాలు నిజాయితీగా అందరినీ రక్షించగల శక్తి కలిగి ఉండాలని కోరుకుందాము. కానీ మనం కొన్నిసార్లు సంఘం గురించి ఆలోచించకుండా మన ఆ క్షణం మనకి ఏది లాభమో అది చేస్తాము. ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషము మన ధర్మాన్ని మనం నిర్వహిస్తే ఈ సమస్యలు చాలా తగ్గుతాయి. కొంతమంది సుబ్బయ్య లాంటి వాళ్ళు ప్రతి చోట ప్రతి కాలంలో ఉంటూనే ఉంటారు. వాళ్ళని చూసి బెంబేలు అవ్వకూడదు. ఆ సమస్యలకి మన మనసు కలత చెందనీయకూడదు. మనంతటి మనం పరిష్కారం ఆలోచించుకోవాలి. చాలా బాగుంది కదా. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ రనీనా రెడ్డి అండ్ యువర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టేట్ యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The Voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు పున్నాగ వాన. ఈ కథలో ఆ కుంటి సింగన్న దుఃఖమేమిటో కథ విని తెలుసుకుందామండి. రాత్రంతా వర్షం కురిసింది. తలతల వారుతున్నా ఇంకా సనసన్న జల్లులు పడుతూనే ఉన్నాయి. ఆ చినుకుల్ని చలిని లెక్క చేయకుండా 10-15 మంది పిల్లలు బిలబిలమంటూ మొదటి ప్రాకారంలోకి పరిగెత్తుకొచ్చారు. అక్కడ పెద్ద పున్నాగ చెట్టు. ఆ చెట్టు చుట్టూతా ఒత్తుగా పున్నాగ పూలు రాలి ఉన్నాయి. కొన్ని 100,000,000,000 పున్నాగ పూలు నేలంతా పరుచుకుని ఉన్నాయి. ప్రాకారంలో తెల్లటి పట్టు కంబళి పరిచినట్టుంది. పిల్లలు గలగల నవ్వుతూ పున్నాగ పూల మీద పరిగెత్తుతూ పువ్వులేరుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ పున్నాగ పూల పరుపు మీద పడిపోతున్నారు. గిలిగింతలు పెట్టుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఆ పసిపాదాల కింద పున్నాగ పూలు నలిగిపోతున్నాయి. పిల్లలు పూల మీద నడుస్తుంటే పున్నాగ పూల కాడలు చిటుక్కు చిటుక్కుమని చిట్లుతున్నాయి. పూల అడుగున నత్తగుల్లలు పాదాల కింద పడకుండా తప్పుకు పాకిపోతున్నాయి. ఇంతలో గాలి రయ్యన వీచింది. చెట్టుపైనుంచి పున్నాగ పూలు జలజల రాలి పడ్డాయి. పూల తెర మీద మరో పూల తెర. ఊహుహు అని వణుక్కుంటూ పిల్లలు గుత్తులు గుత్తులుగా ఏరుకుంటున్నారు. ఎన్ని పూలు, ఎన్నెన్ని పూలు! చినుకు చినుకుకి ఓ పువ్వు పూసినట్టుంది చెట్టు. కుంటి సింగన్న మెట్ల మీద కూర్చుని చూస్తున్నాడు. పున్నాగ పూలు గుత్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే తను వాళ్లతో కలిసి గెంతుదామనిపిస్తోంది. వాళ్ళ గొంతులతో గొంతు కలిపి పాడుదామనిపిస్తోంది. నేల మీద పున్నాగులు, నింగి నుంచి రాలుతున్న పున్నాగులు, మధ్యన చిరునవ్వుల చిన్నారులు. సింగన్న నెత్తురు పొంగింది. వాళ్లతో కలిసి ఆడుకోటానికి తను కుంటివాడాయే. కళ్ళ నీళ్ళొచ్చాయి. సింగన్న వయసులో ఉండగా గొప్ప బలశాలి. రాళ్ళెత్తే విద్యలో ఆ పరగణాలో తన్ని కొట్టేవాడు లేడు. పందెం కట్టి మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర ఊరు ఊరంతా చూస్తుండగా 10 మంది పట్టలేని రాయిని తానొక్కడే పైకెత్తి గిరగిరా తిప్పి కింద కొదిలేసేవాడు. ఆ కండలు తిరిగిన ఒళ్ళు, ఇనుప కమ్ములాంటి చేతులు, ఆ బలమైన శరీరం చూసి లచ్చి మనసు పులుక్కుమంది. విశాలమైన వీప్ మీద చెమటలు అలలు అలలుగా కారుతుంటే పరుగున వెళ్ళి కొంగుతో తుడుద్దునా అని మనసు ఆతృతపడేది. తండ్రితో చెప్పింది సింగన్నని తప్ప మరొకరిని మనువాడనని. అన్న ప్రాకారం లచ్చి పెళ్ళి సింగన్నతో గుళ్ళో జరిగింది. ఊరందరికీ ఆ జంటని చూస్తే ముచ్చటేసేది. ఒక్క క్షణం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. కృష్ణలో కలిసి జలకాలాడేవారు. సింగన్న కండలు తీరిన శరీరాన్ని లచ్చి గంటలు గంటలు రుద్దేది. సూర్యాస్తమం దాకా స్నానం చేసి గుళ్ళోకొచ్చి సామికి అమ్మకి మొక్కుకుని ఇళ్ళకెళ్ళేవారు. పిల్లలు కుప్పలు కుప్పలుగా పున్నాగ పూలు బండల మీదికి తీసుకెళ్ళి పోస్తున్నారు. కొందరు మాలలల్లుతున్నారు. కొందరు దేవుడికి గజమాల తయారు చేస్తున్నారు. కొందరు పున్నాగ పూల రేకలు తుంచి ఒక్కొక్క రేకను 2 వేళ్ల మధ్య కొంచెం నలిపితే రేఖకున్న 2 పొరలు సళ్ళుకుంటున్నాయి. అప్పుడు అందులోకి గాలి ఊదితే బుడగలా తయారవుతోంది. ఆ బుడగని ఎదుటివాళ్ళ నుదుటి మీద కొడితే టప్ మని పేలే ఆట ఆడుకుంటున్నారు. మళ్ళీ పున్నాగ చెట్టు దగ్గరకు వచ్చి దోసళ్ళ నిండా పూలు తీసుకెళ్ళి బండల మీద పోస్తున్నారు. సింగన్న నెత్తురు జివ్వుమని లాగుతోంది. వర్షం కురిసిన ఉదయాన్న ఒకరోజు తను లచ్చి అక్కడికొచ్చారు. లచ్చి పున్నాగ పూలు ఏరుకుంటోంది. తను గబగబా పున్నాగ చెట్టు ఎక్కాడు. లచ్చి నుంచున్న చోట సరిగ్గా పైకొమ్మ మీదకొచ్చాడు. కొమ్మలు ఒక్క పట్టున ఊపాడు. గలగలా పున్నాగ పూలు లచ్చి నెత్తిన రాలాయి. మళ్ళీ పూలూపాడు, మళ్ళీ ఊపాడు. కుప్పలు కుప్పలుగా, గుత్తులు గుత్తులుగా లచ్చి నెత్తిన పున్నాగ వర్షం, అప్సరస నెత్తిన ఆకాశం నుంచి నక్షత్రాలు కురుస్తున్నట్లుంది. ఆ పున్నాగ వానలో తడిసిపోతూ ఆ గాలికి పడే చినుకుల చలికి ముకుళించుకుపోతూ కిలకిలా నవ్వింది. గుండె పులకలెత్తుటట్లు నవ్వింది. పిల్లల గజమాల పూర్తవుతోంది. పూల చెండ్లతో ఆడుకుంటున్నారు. సింగన్న కుంటుకుంటూ పున్నాగ చెట్టు దగ్గరకొచ్చాడు. పిల్లలతో పాటు తను ఒప్పుల కుప్ప, వయారి భామ అని గొణుక్కున్నాడు. తను లచ్చి అంత సంబరంతో ఆడుకునేవారు. ఆ రోజు కునికినపాడు వస్తానని తనతో పందెం కట్టాడు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం పందెం చూడ్డానికి వచ్చారు. లచ్చి తప్పకుండా గెలుస్తావని హుషారిచ్చింది. 20 మంది పట్టలేని రాయి పైకెత్తాడు సింగన్న. రొమ్ముల దాకా ఎత్తాడు. చేతులు పైకెత్తాడు. 100లాది జనం ఆనందంతో చప్పట్లు చరిచి ఈలలు కొట్టారు. ఆ ఊపులో, ఆ సంబరంలో అవతలికి విసిరేయవలసిన రాయి తన మీద పడేసుకున్నాడు. జనం గొల్లుమన్నారు. లచ్చి మూర్చపోయింది. సింగన్న బతికాడు కానీ పోయింది కాలే. సింహంలా తిరిగిన సింగన్న పిల్లైపోయాడు. ఈ కళ్ళు ఈ దుఃఖాన్ని చూడలేవన్నట్లుగా అది జరిగిన 3 నెలలకి లచ్చి కన్నుమూసింది. సింగన్న కుంటివాడై ఒంటరివాడైనాడు. పిల్లలు కొప్పులో పున్నాగ పూలు తురుముకున్నారు. మెళ్ళో పున్నాగ దండలు వేసుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి, ఇంకా చెద్దన్నాలు తినరా, పదండి పదండి అని కేకలేసేసరికి హో హో అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా సింగన్నకి వాళ్ళ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆటలు కనిపిస్తూనే ఉన్నాయి. కుంటుకుంటూ కుంటుకుంటూ చెట్టు కిందకొచ్చి నుంచున్నాడు. అదే చోటు, ఆనాడు లచ్చి నుంచున్న చోటు. లచ్చి తల మీద, ఒంటి నిండా పున్నాగ వర్షం కురిసిన చోటు. సంతోషంగా ఎగిరి గంతయ్యబోయాడు. కింద పడ్డాడు. దెబ్బ తగిలినా బాధ అనిపించలేదు. పున్నాగ పూలు మెత్తగా ఒత్తుకున్నాయి. కళ్ళ వెంట ధారలుగా కన్నీరు. ఆ పున్నాగ పూల మీద దొర్లాడు. ఒళ్ళంతా పున్నాగ పూలు పోసుకున్నాడు. ఏడుస్తూ నవ్వుతూ పున్నాగ పూలతో పొర్లాడు. శరీరమంతా పున్నాగ పూలు, ఒంటి నిండా పున్నాగ పరాగం. ఇంతలో గాలి రివ్వన వీచింది. చెట్టుపైనుంచి గుత్తులు గుత్తులుగా పూలు రాలాయి. కొన్నింటిని దోసిట్లో పట్టుకున్నాడు సింగన్న. ఎవరికిస్తాడు ఆ పూలు? ఎదురుగా చిన్న గుళ్ళో కుమారస్వామి విగ్రహం. నడిచి వెళ్ళలేడు కదా. ముందుకు కూచుని దోసిట్లోని పున్నాగల్ని కుమారస్వామి మీదకి విసిరాడు. నల్లటి కుమారస్వామి విగ్రహం పైన తెల్లటి నక్షత్రాల మెరుపులు. అదండి కథ. ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్లా ఆ రోజుల్లో సింగన్న తన బలాన్ని చాకచక్యాన్ని ప్రదర్శించేవాడు అనుకుంటా. మరి ఇలాంటి ప్రదర్శనల్లో కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. ఈ రోజుల్లోనే తీసుకోండి, లక్ష మంది అరుస్తున్న మన క్రికెట్లో బ్యాట్స్మెన్ను ఏ బంతి ఎప్పుడు కొట్టాలో ఎలా కొట్టాలో తన ఏకాగ్రత పోగొట్టుకోకుండా దృష్టి పెట్టి ఆడతాడు. మరొకటి, ఈ కథలో మనం గమనిస్తే ఎంత మోటు మనిషి అయినా సింగన్న చిన్నపిల్లల ఆటలు తనలో ఉన్న చిన్నతనం సున్నితత్వం పోగొట్టుకోలేదని అనిపిస్తోంది. ప్రతి మనిషిలో ఏ వయసులో ఉన్నా సరే కొంత పాళ్ళు బాల్యం ఉంటుంది అంటారు సైకాలజిస్ట్. దాన్నే పిఏసి మోడల్ అని కూడా అంటారు, పేరెంట్, అడల్ట్ అండ్ చైల్డ్ అని. ఈ మూడు భావాలు అందరిలో ఉంటాయి. ఆ పాళ్ళు వయసుతో పాటు మారతాయి, మారాలి. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, వేరే చోట ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంతకీ ఏమిటంటే మనలో ఉన్న బాల్యమే మనని చాలాసార్లు అరమరికలు లేకుండా ఎంజాయ్ చేసే కెపాసిటీ ఇస్తుంది కదా. చాలా బాగుంది కదా. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Download Mind Media app. Krotta paravallu tokkutunna ee internet yugamlo mobile leni manishi kanapadadante chodyame. Anduke mee kosam, mee mobiles kosam maa Android mariyu iOS app lu andubatlo uncham. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చిన్నదాన్ని మొగలి రేపు వన్నదాన్ని మొగ మాటం పడతావేం రాయడా, అప్ప నీ జబరు చూసి వచ్చాను రాయడా. ముత్యమంటే చిన్నదాన్ని మొగలి రేపు వన్నదాన్ని. చూసి వచ్చాను రాయడా.
పునఃస్వాగతం అండి. అక్షరాల పూదోటలోకి మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు రాజహంస రెక్కలు విప్పింది. నేలతల్లి, గుర్రాల పాదాలనైనా నన్ను అంటనివ్వరేమి అన్నప్పుడు సిద్ధులేమంటారో ఈ కథ విని తెలుసుకుందామండి. అవన్నీ పాలరాయి ముక్కలు, పాల వెన్నెల రాతిలో ప్రాణాలు పోసుకున్న శిల్పాలు. వెన్న ముద్దల్లాంటి శిలల్లో వేణుగానం చేసే కళాఖండాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే మన తాత ముత్తాతలకి ముందునాటి మాట అంటూ కథ మొదలు పెడితే అంత బాగుండదని కొందరికి అనిపించవచ్చు. వర్తమానం గొప్పదని, భవిష్యత్తులోకి దృష్టి సారించటం ఎంత అవసరమో, మన పూర్వుల కళా ప్రభావాల్ని మననం చేసుకోవడం అంత అవసరమును. గతం గాలిలో కలిసిపోదు. గతం నుంచి నేటిదాకా గాలి వీస్తూనే ఉంది, కృష్ణ పారుతూనే ఉంది. గతాన్ని గురించి కృష్ణ పాడుతుంటే గతకాలపు శిల్పాలు ఆనాటి కథలు చెప్తున్నాయి. అదిగో ఆమె యక్షిణి, ఇంత లేసి కళ్ళతో మన వైపే చూస్తోంది. ఎత్తైన జుట్టు ముడి, పొడువాటి కేశవాల్ని పాయలు పాయలుగా చీల్చి మెలుకలు మెలుకలుగా చుట్టి మల్లె పొదలా నిండుగా ముడివేసింది. ఆ జుట్టు ముడిలో దీపాల్లా పువ్వులు, ముడినంతనీ చుట్టు వేస్తూ మరో పూలదండ. మెడ ఒత్తుగా ఉంది, మెడ నిండా ఆభరణాలు వేలాడుతున్నాయి. నక్షత్ర మాలిక ఎత్తైన వక్షోజలం మించి కటిప్రదేశం దాకా సాగింది. ముత్యాల పేర్లు గుండెల నిండా పరుచుకున్నాయి. రత్నాలహారం కంఠాన్ని కౌగిలించుకుని విడవడం లేదు. కుచభారానికి నడుం సన్నగిల్లింది, పక్కకి వయ్యారంగా ఒరిగిపోయింది. ఆ వంగిన వయ్యారపు నడుం మీదుగా యక్షని వామహస్తం, ఆ చేతిలో పూల సజ్జ, కరకంకణాలు మోచేయిదాకా వెలుగుతుంటే ఆ సజ్జ నిండా రకరకాల పువ్వులు. ఇంతలేసి కళ్ళతో మనవైపే చూస్తోంది. ఒరయ్యా వయసు కాడా, నన్ను అబ్బురంతో చూస్తున్న చిన్నవాడా, నేనెవరో తెలుసా? కాగితాలకి తారీకులకి అందని సౌందర్యాన్ని, కళ్ళకి కాంతి తెలిసినట్టే మనసుకు మాత్రమే అనుభవమయ్యే అందాన్ని. ఓ లాగూ చొక్కా వేసుకున్న నాగరికుడా, నువ్వు రోజూ చూసే స్త్రీలాంటి దాన్ని కాదే నేను. నన్ను చూసి పొంగిపోతున్నావేలా, నన్ను చూసి అవాక్కైపోతున్నావేలా. నేను చరిత్రలోని దీపాన్ని, నన్ను మలచిన వాడు, నాకు రూపమిచ్చి ప్రాణం పోసిన వాడు ఓ భిక్షువు, కాషాయం ధరించి సర్వసంగ పరిత్యాగం చేసి బౌద్ధ ధర్మాన్ని మనసావాచ స్మరించుకునే ఓ సన్యాసి నన్ను ఈ రాతి మీద చెక్కాడయ్యా. ఈ పువ్వులతో వెళ్ళి బుద్ధుడి పాదాలు మెత్తగా అద్దమని, ఈ తనువుతో మోకరిల్లమని నన్ను పంపుతున్నాడయ్యా. బుద్ధుడి సేవలో నన్ను నియమిస్తున్నాడు కనుక నన్నింత అపురూప సౌందర్యవతిగా తీర్చాడయ్యా. అంతటి స్వామికి అర్పించుకుంటుంటే అపూర్వంగా ఉండాలని భావించాడయ్యా. ఈనాటి కళ్ళల్లో ఆనాటి సత్యాల్ని చూడవయ్యా. అటు చూసావా ఆ బొమ్మ? బుద్ధుడు యశోధర అంతఃపురం నుంచి అర్ధరాత్రి వేళ తరలి వెళ్తున్నాడు. కట్టుకున్న భార్యని కాదన్నాడు, కన్న బిడ్డని వదిలేసుకున్నాడు. జగత్తే తన సంసారం అనుకుని ఈ లోకంలో దుఃఖం నివారించడానికి, శాంతి పూయించటానికి ఒంటిగా బయలుదేరాడు బుద్ధుడు. ఆ మహానిష్క్రమణం జగత్ కళ్యాణానికి నాంది. ఆ సుముహూర్తాన్న అదృశ్యంగా యక్షులు, కిన్నెరలు బుద్ధుణ్ణి స్తుతిస్తున్నారు. రథం బయలుదేరింది, ముందు ముందుకు సాగిపోతోంది. రథాన్ని లాగుతున్న గుర్రాల గిట్టల కింద సిద్ధులు అరచేతులు పెడుతున్నారు. ఎందుకు? సవ్వడి కాకూడదు కనుక. గుర్రపు గిట్టల చప్పుడైతే అంతఃపురం మేల్కొనవచ్చు, యశోధర మేల్కొనవచ్చు, రాహులుడు లేచి నాన్నాను పిలవచ్చు, సిద్ధార్థునికి మోహపాశం బంధించి వేయవచ్చు. అంచేత ఆ లోక కళ్యాణ యాత్ర నిశ్శబ్దంగా, చీకటికి కూడా తెలియకుండా జరిగిపోవాలి. అందుకే గుర్రపు గిట్టల కింద నలిగిపోయే సిద్ధుల అరచేతులు. త్రేతాయుగంలో జరిగిన రామ కళ్యాణం గురించి కూడా ఇలాంటి కథే ఉంది. సీతారాముల వివాహానికి ముహూర్తం పెట్టిందెవరు? అటు వశిష్ఠుడు, ఇటు శతానందుడు. అంతటి మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి సీతారాముల కళ్యాణం జరిగితే వాళ్ళిద్దరూ పట్టుమని పదేళ్ల పాటు కలిసి కాపురం చేశారా? లేదు, నిజానికి ఆ ముహూర్తానికి ఆ వివాహం జరిగితే వాళ్లకు వియోగం లేదు. వియోగం లేకపోతే రాక్షస సంహారం జరగదు, అవతార ప్రయోజనం సమకూరదు. స్వర్గంలో దేవతలు కలతపడ్డారు, ఏం చెయ్యాలో తోచింది కాదు. ఓ అప్సరసని కళ్యాణ మంటపానికి పంపారు. ఆ అప్సరస నృత్యం చేస్తోంది, జనం మైమర్చి నృత్యం తిలకిస్తున్నారు. ఆ మైమర పాటలో మూర్తం గడియ తప్పింది.
వశిష్ఠుడు శతానందుడు ముఖాముఖాలు చూసుకున్నారు.
చేసేది లేక దైవ నిర్ణయం అనుకుని తప్పిపోయిన ముహూర్తానికి కళ్యాణం జరిపించారు. ఆనాడు ఆ ముహూర్తం తప్పిపోవటం ఎంత అవసరమో, ఈనాడు సిద్ధార్థుడి యాత్ర నిశ్శబ్దంగా జరగటం అంత అవసరం. రథం సాగిపోతోంది, పరమ రహస్యంగా పరమ నిశ్శబ్దంగా సాగిపోతోంది. గుర్రాలు సిద్ధుల అరచేతుల మీద పరిగెత్తుతున్నాయి. అప్పుడు నేల తల్లి సిద్ధులతో అందట, నాయనలారా,
నా స్వామి లోక కళ్యాణ యాత్రకి వెళ్తున్నాడు.
నా స్వామిని మోసే గుర్రాల పాదాలునైనా నన్నంటనివ్వరేమి అని. అప్పుడు సిద్ధులన్నారుట, తల్లి, ఈ యాత్ర ఇలాగే వెళ్ళాలి. ఆ తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడవుతాడు కదా, అప్పుడు స్వామి గుర్రాలకేమి, స్వామి పాదచారియే ఉంటాడు కదా, అప్పుడు సేవించుకుందువు గాని అని. చాలా బాగుంది కదండి కథ.
ఈ కథ మనం వింటుంటే నాకు అనిపిస్తోంది, ప్రతి నిమిషం మనం చేసే పనుల వెనకాల దైవ నిర్ణయం ఉందేమో అనిపిస్తోందండి. ఏమంటారు, ఏదో ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ మనని ప్రతి నిమిషం కంట్రోల్ చేస్తోందేమో అనిపిస్తుంది.
ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్ సమ్ సిచ్యువేషన్స్, అబ్బబ్బా, ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్.
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ, ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మనం నాలుగవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు ఎవరా పోయేది. సూరయ్య గారికి నిజమైన విరక్తి వచ్చి ఈ కథలో ఏం చేశారో ఆయన కథ విని తెలుసుకుందామండి. ఎవరా పోయేది మొదటి ప్రాకారంలో గాలి గోపురం పక్క నుంచి ఓ ముసలి గొంతు వినిపించేది. నేనేనండయ్యా, తోటకూర అమ్ముకోవడానికి వచ్చిన అబ్బాయి, సమాధానం చెప్పేవాడు. ఇటురా నాయన అని సూరయ్య స్వాములు వారు పిలిచి బుట్ట దింపుకో అనేవారు. బుట్ట దింపుకున్న తర్వాత మీది కునికిన పాడేనా అని పరామర్శించగా, మరేనండి, ఇప్పుడే రేవు దాటి వచ్చానండి అని అతను బదులు చెప్పగా, సూరయ్య స్వాముల వారు అతన్ని సూటిగా చూస్తూ, స్వామివారికి ఇవాళ తోటకూర తినాలనుంది, నాలుగు కట్టలు ఇచ్చుకో అనేవారు. అతను ఇక తప్పదన్నట్టు నాలుగు కట్టలు ఇస్తుంటే, మరో రెండు కట్టలు ఇచ్చుకో, బేరం బాగుంటుంది అనేవారు. మరో రెండు కట్టలు ఇచ్చుకొని అతను నీరసంగా బుట్ట తలకెత్తుకు వెళ్తుంటే, నారాయణ నారాయణ అని ఆశీర్వదించేవారు. గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మొదటి ప్రాకారాల్లోంచి పోవాల్సిందే. అలా వచ్చే పోయే వాళ్ళెవ్వరూ సూర్యస్వాముల వారి పిలుపు తప్పించుకోలేరు. చిల్లర కొట్టు సుబ్బయ్య గుళ్ళో నుంచి తిరిగి వెళ్తున్నాడు. ఎవరా పోయేది స్వాముల వారి పిలుపు. సుబ్బయ్య గుండె గతుక్కుమంది. ఇక తప్పదని వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాడు. వ్యాపారం బాగా సాగుతోందా, పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి స్వాముల వారు అసలు సంగతి బయటపెట్టారు. స్వామివారికి ఇవాళ గారెలు తినాలనుందో. సుబ్బయ్య గుండెల్లో రాయి పడింది. దానికేముంది అన్నాడు. సూరయ్య స్వాముల వారు ఆనందపడిపోయి, నాకు తెలుసు సర్వసంగ పరిత్యాగులం, మా కోరిక తీర్చటానికి నువ్వు వెనక ముందు ఆడతావా. ఓ మానెడు మినప్పప్పు, వీసెడు నూనె, మిగిలిన సంబారాలు ఇంటికి పంపించు. అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కూడా పంపు. ఆ కాస్త పుణ్యం మళ్ళీ ఇంకొకళ్ళకి ఎందుకు దక్కాలి అన్నారు. సుబ్బయ్య గొంతులో తడి ఆరిపోయింది. కూర్చుంటే ఇంకా ఏమి మీద పడతాయోనని లేచి నంగి నంగిగా అన్నాడు. అయ్యా, తమరొక్కరే కదా గారెలకు మానెడు పప్పు. సూరయ్య స్వాముల వారు నవ్వుతూ టక్కున సమాధానం చెప్పాడు. పిచ్చివాడా, అంతా నా ఒక్కడికేనా, స్వామివారి ప్రసాదం నలుగురు నాలుగు ముక్కలు తింటే నీకు మరింత పుణ్యం కాదుటయ్యా. సుబ్బయ్య మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. సూరయ్య గారి సన్యాసాశ్రమం స్వీకరించిన ఉదంతం, దానికి కారణాలు చాలా కొద్ది మందికి తెలుసు. దావాల్లో ఉన్న పొలం కాస్త పోయింది. ఎదుగొచ్చిన కొడుకు జులాయిగా తిరగటం తప్ప సంపాదన లేదు. పైగా వాడికి పెళ్లి కూడా చేశాడు. దాని ఫలితం ముగ్గురు పిల్లలు. ఇంట్లో పక్క వాట అద్దెకిస్తే వచ్చే అద్దె డబ్బు పిల్లల చద్దన్నాలకి సరిపోవటం లేదు. ఎక్కడా కానీ అప్పు పుట్టడం లేదు. సూరయ్య కనిపిస్తే అప్పు అడుగుతాడేమోనని జనం తప్పుకు తిరుగుతున్నారు. 3 రోజులైంది. పొయ్యిలో పిల్లి లేచి ఊరు తిరిగాడు, వాడ తిరిగాడు, ఎక్కడా డబ్బు పుట్టలేదు. పిల్లలు ఆకలికి గొల్లుమంటున్నారు. పెళ్ళాం కోడళ్ళు తోటకూర కాడల్లా వాలి చెంగులు పరుచుకుని పడుకున్నారు. సంసారాన్ని చూశాడు, విరక్తి కలిగింది. ఛీ అనుకున్నాడు. టక్కున వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించాడు. కాషాయం కట్టి కమండలం ధరించగానే ఊరు ఊరంతా వచ్చి ప్రణాచారం పడ్డారు. పాదోదకం నెత్తిన చల్లుకున్నారు. గాలిగోపురం పక్క గది ఖాళీ చేయించి స్వాములు వారికిచ్చారు. ఆనాటి నుంచి సూరయ్య గారికి కానీ సూరయ్య గారి కుటుంబానికి కానీ చీకు చింత లేదు. దివ్యంగా కాలం గడిచిపోతోంది. సూరయ్య గారు భిక్షకు పిలిపించుకునే విధం చాలా హుందాగా ఉండేది. సుబ్బరామయ్య కనిపించాడనుకోండి, ఇలా జరిగేది సంభాషణ. ఎవరా పోయేది? సుబ్బరామయ్యేనా? నేనే స్వామి, పిలిచారా? కూర్చో. పంటలు బాగా పండుతున్నాయా? పెద్దమ్మాయి కాపురానికి వెళ్ళిందా? మీ దయవల్ల అంతా సక్రమంగానే జరిగిపోతోంది. నారాయణ నారాయణ. సుబ్బరామయ్య, స్వామివారిని భిక్షకు పిలిచి 3 నెలలు దాటినట్టుందే. తమ సెలవైతే ఆహ్వానించకుండా స్వామివారు భిక్షకు వచ్చి అనుగ్రహిస్తారంటయ్యా? తమరి దయైతే ఈరోజే భిక్షకు దయచేయండి. అలా అన్నావు బాగుంది. పెద్దగా ఏర్పాట్లేమీ చేయకు. 2 కూరలు 2 పచ్చళ్ళు చాలు. నేతి తిరగమోతలు మర్చిపోబోకు. గారెలు ఎలాగో వండిస్తావు. తీపిపిండి వంట విషయంలో పాలపూరీలు చేయించు. దంతసిరి తగ్గిపోయింది. అలాగే 12 గంటకల్లా వచ్చేయి. ఆలస్యమైతే ఉండలేను. రాత్రి పలహారం సంగతి ఆనక చెప్తా. ఇలాగే నిత్యము తనకి భిక్ష ఏర్పాట్లు చేయించుకుంటూ కనిపించిన వాళ్ళందరి చేత ఇంటి ఏర్పాట్లు చేయించేవారు సూరయ్య స్వాములు వారు. ఒకరోజు సీతారామయ్య గారింట్లో భిక్ష కుదిరింది. 12 అయి నెత్తిమాడుతున్నా సీతారామయ్య పిలుపుకు రాలేదు. కడుపులో ఆకలి మెలి తిరిగిపోతోంది. 1 గంట వేళ సీతారామయ్య వచ్చి చెప్పాడు, స్వామి, మా ఇంట్లో అశుచి వచ్చింది, ఇవాల్టి భిక్ష కుదరదు అని. స్వాములు వారి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆ మించిపోయిన వేళ ఎవరింటికి వెళ్తాడు? నీరసంగా పావుకోళ్ళు వేసుకుని సరాసరి ఇంటికొచ్చాడు. ఇంట్లో అంతా భోజనాలు చేసి తాంబూలాలు నములుతూ పడుకుని ఉన్నారు. భిక్ష ఎక్కడా కుదరలేదు, ఇంట్లోనే అన్నాడు సూరయ్య స్వాములు వారు. సరే సరే, గిన్నెలు కడిగేసుకుని మేం పడుకుంటే ఇప్పుడేం భిక్ష అంది కోడలు. కొడుకు విని కూడా అట్టు తిరిగి పడుకున్నాడు. భార్య విని విన్నట్లు పడుకుని పీటమీంచి తలెత్తలేదు. స్వాముల వారికి కడుపులో మంటలు, గుండెల్లో మంటలు. సిగ్గు విడిచి భార్యతో చెప్పాడు, ఇవాళ భిక్ష కుదరలేదే, ఓ ముద్ద పెట్టవే. భార్య లేచి కూర్చుని అంది, నాకసలే నడునొప్పి, నేనెక్కడ వంట చేస్తాను? ఏమే, ఓ గ్లాసు మజ్జిగ ఉంటే ఇవ్వు, ఈ పూటకి సరిపెట్టుకుంటారు అని కోడలికి చెప్పింది. సూరయ్య గారి కింద భూమి కదిలిపోయింది. ఇదా సంసారం, ఛీ అనుకుంటూ కాషాయ వస్త్రాలు పరపరా చింపేశాడు. కమండలం ఢామ్ అని బద్దలు కొట్టాడు. దండం విరిచేశాడు. నిజమైన విరక్తితో సరాసరి కాశీ వెళ్ళి అసలైన సన్యాసం స్వీకరించాడు. ఆ రోజు నుండి మొదటి ప్రాకారంలో ఎవరా పోయేది అన్న గొంతు వినిపించకపోతే ఏమిటో బోసిగా ఉండేది కొన్నాళ్ళు. ఈ కథ వింటుంటే నాకు అనిపిస్తోందండి, మన జీవన ప్రయాణంలో ఎన్నో గజిబిజి మలుపులు వస్తాయి. అవి మనం ఈదటం నేర్చుకోవాలి, కానీ వాటి నుంచి తప్పించుకోకూడదు. అదండి కథ. చాలా బాగుంది కదండి. మనం అక్షరాల పూదోటలో చాలాసేపు విహరించాం కదండి. ఇక సమయం కావచ్చింది. ఎన్నో భావాల్ని తిలకించాం కదండి. ఎన్నో పరిమళాలు ఆస్వాదించాం కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ కథలు మన భావాలని మలుచుకునే ఆలోచనా శక్తి ఇస్తున్నట్టు ఉండవండి. మళ్ళీ ఇదే సమయానికి వచ్చే శనివారం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం అక్టోబర్ 13, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ద ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రిషన్ ఈస్ అడ్వైజ్డ్.